సరస్వతీదేవికి అజ్జీ పెట్టుకున్నారు. ఇంతలో ఏం జరిగింది, కృష్ణుడు అలంకారం చేసుకుని రథం చుట్టూ ప్రదక్షిణ చేసి రథం ఎక్కుతున్నట్ట. దాంతో అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి అరుగుల దగ్గర నుంచి కృష్ణుడిని చూచారు, ఏడవడం మొదలెట్టారు. ఇప్పుడు కోపం అంతా అక్రూరుడి మీదకి వచ్చింది వాళ్ళకి. అసలు ఈ దౌర్భాగ్యుని రాత్రి నలుగు తన్ని తరివేసి ఉంటే వదిలిపోయేది, వీడెవడండి మా ఊరు వచ్చి మా కృష్ణుడి పట్టుకుపోతున్నాడు అని ఎలా తిట్టారో తెలుసా, అక్రూరుండని పేరు పెట్టుకొని అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభుల్ చక్రిల్ మాకడ బాపి కొల్చున రుగల్ చర్చిల్చియే తెల్చినాడు. అక్రూరుండట క్రూరుడీతడు, అక్రూరుండట క్రూరుడీతడు, నిజం వక్రూరుడవునేని నిర్వక్రత్వం బున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారం పడే. వీడికి అక్రూరుడు అని ఎవరు పేరు పెట్టారో, వీడు అక్రూరుడు కాదు క్రూరుడు, వీడు అక్రూరుడు అని పేరు పెట్టుకుని మనందరికీ భర్త, ప్రాణం, గురువు, దైవం అయిన కృష్ణుణ్ణి మన దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడు, దూరంగా పట్టుకుపోతున్నాడు. మధుర వెళ్ళిన కృష్ణుడికి తిరిగి రాడు అది మా నమ్మకం. ఇంత దౌర్భాగ్యపు పని చేస్తున్న వీడు అక్రూరుడు కాదు క్రూరుడు. వీడు నిజంగా అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడైతే మన కృష్ణుణ్ణి మనకి వదిలి తన దారిని తాను పోడా. అయ్యో భగవంతుడా, ఇలాంటి వాళ్ళని ఎందుకు సృష్టిస్తావు? నిన్న మొన్నటిదాకా మాతో తిరిగిన మా కృష్ణుడు మాకు దూరం అయిపోతే మేము బతకగలమా? కృష్ణుడిని చూడకపోతే, కృష్ణుడి మాటలు వినకపోతే, కృష్ణుడి పాటలు వినకపోతే, కృష్ణుడి పాదాలని స్పృశించకపోతే మేము బ్రతకలేమని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లలో కొంతమంది, కృష్ణుడా నువ్వు ఆగిపో, నువ్వు ఆగిపోతే అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతా ఉన్నారు కొంతమంది. మరికొంతమంది ఏమన్నారో తెలుసా, ఈ రథం కృష్ణుడు ఎక్కగానే గుర్రాలు చచ్చిపోతే అమ్మవారికి ప్రదక్షిణ చేస్తాం అన్నారు కొంతమంది. మరికొంతమంది ఈ అక్రూరుడు చచ్చిపోతే 100 ప్రదక్షిణలు చేస్తాం, ఇసుకతో కాత్యాయని విగ్రహం చేసి పూజిస్తాం అన్నారు. పగ్గములు తెగిపోతే బాగుండు అనుకున్నారు కొందరు, చక్రములు విరిగిపోకూడదా అనుకున్నారు. అసలు ఈ విషయం రాత్రి తెలిస్తే ఈ రథానికి నిప్పెట్టేసేదాన్ని అంది ఒక ఆవిడ. ఇలా ఎవరికి వాళ్ళు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా రథం ఆగలేదు. కృష్ణుడు ప్రదక్షిణ చేసి రథం ఎక్కాడు. అప్పుడు యశోద తొందరగా వచ్చాను ఆయన మధుర నుంచి అంటే, అమ్మా నీ కోరిక తీరుస్తానులే అన్నాడు, కానీ వెనక్కి వస్తానని అనలేదట ఆయన. అమ్మా నిన్ను అనుగ్రహిస్తాను అన్నాడు తప్ప నేను మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నానని ఒక్క ముక్క అనలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి విడితే రాడు, అది అందరికీ తెలుసున్న సత్యం. ఎందుకంటే నారదుడు ముందే చెప్పాట, 8 వరకే కృష్ణుడు ఇక్కడ ఉంటాడు, ఆ తర్వాత మధుర, ఆ తర్వాత ద్వారక. ఆ పరమాత్ముడు సృష్టి సమస్తమును ధర్మమును నిలబెట్టి రక్షించడానికి ఆవిర్భవించాడు అని ముందే చెప్పడం వల్ల ఆశ వదులుకున్నారు వాళ్ళు. అందుకే కృష్ణుడు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానల్లా, అమ్మా నిన్ను అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు ప్రయాణం మొదలయ్యింది. రథం గనక ముందు వెళ్ళింది, కొంచెం ఎడంగా పిల్లలు బయలుదేరారు. అలా రథం కొంచెం దూరం వెళ్ళాక యమునా నది కనపడింది. యమున కనపడగానే కృష్ణుడు ఏమన్నాడు, నాయన అక్రూర కాసేపు ఇక్కడ రథం ఆపు, ఈ ప్రాంతంలో యమునంటే నాకు చాలా ఇష్టం, మధుర దగ్గర కూడా యమున ఉన్నది, అక్కడ యమున కంటే బృందావనంలో ఉన్న యమునంటే నాకు ఇష్టం, ఇక్కడ రథం ఆపితే నేను నీటిలో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి యమునను ఆశీర్వదించి రథం ఎక్కుతానన్నాడు. వెంటనే అక్రూరుడు రథం ఆపాడు. ఇప్పుడు ఆయన రథం దిగి యమునలో ఆచమనం చేసి స్నానాదులు చేసి బలరాముడితో పాటు మళ్ళీ రథం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు అక్రూరుడు, నేను కూడా ఒకసారి స్నానం చేసి కొంచెం సేపట్లో మధ్యాహ్నం అవుతుంది కనుక మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసుకుని వస్తాను, 30 సంధ్య చేసుకుంటాను కదా, అనుమతి ఇస్తావా అంటే వెళ్ళు అన్నాడు ఆయన. అసలు ఆయన కోసం ఈయన రథం ఆపాడు. ఇప్పుడు రథాన్ని ఆపి బలరామకృష్ణులు అందరూ కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేయడానికి యమునలో దిగాడు అక్రూరుడు. హాయిగా స్నానం చేసేట, స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణులన్ మానుగజూచి వీరు రథమధ్యమున వసిల్చి ఉన్నవారు ఈ నది నీరి లోపలకు ఎప్పుడు వచ్చి రటంచు లేచి మేధానిధి చూచే వారల రథస్థుల భక్త మనోరథస్థులన్. హాయిగా బుడుంగ్ బుడుంగుమని చల్లని యమునా నదిలో ములిగాడు ఆయన. ఇలా చెవులు ముక్కులు మూసుకుని ములిగాడు, పైకి లేచాడు, ములిగాడు, పైకి లేచాడు, మళ్ళీ ములిగాడు. ఈసారి మూడోసారి నీటిలో ములిగితే నీటి అడుగున ఒక విచిత్ర దృశ్యం కనిపించింది. ఆయన నీటిలో ఏది యమునా నది యొక్క మధ్యలో అడుగున ఒక రథం చూశాడు. ఆ రథం తన రథం. ఆ రథంలో బలరామకృష్ణులు చిరునవ్వు నవ్వుతూ ఇలా చెయ్యెత్తి దీవిస్తూ కనిపించారట. అభయముద్ర వరద ముద్రలతో అక్రూర అని నవ్వుతూ కనిపించారు. ఈయనకి మతిపోయింది. రథం ఒడ్డు మీద కదా ఉండాలి, నీటిలోకి రథం ఎలా వచ్చింది, పైగా నీటిలో నేను ఎలా స్పష్టంగా చూడగలుగుతున్నాను, ఈ నది నీటి లోపలికి రథం ఎప్పుడొచ్చింది, రథంలో భక్తుల మనోరథములు తీర్చే బలరామకృష్ణులు ఎలా ఉన్నారు, పైగా ఇలా చేతులెత్తి నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఇది నిజమా కళ మాయా అనుకుని మళ్ళీ పైకి లేచాడు. పైకి లేచి చూస్తే ఒడ్డు మీద రథం, రథం కిందే ఉంది. రథంలో కృష్ణుడు బలరాముడు నవ్వుతూ ఆయనకే చూశారు. ఓహో, అంటే రథం ఒడ్డు మీదే ఉందన్నమాట, మరి నీటిలో ఎలా కనపడింది అని మళ్ళీ ములిగాడు. మళ్ళీ ములిగి నీటిలో చూస్తే నీటి అడుగున మళ్ళీ రథం కనపడింది, రథంలో కృష్ణ బలరాములు కనపడ్డారు. ఓరి నాయనో, ఇదేదో విచిత్రంగా ఉందిరా అని మళ్ళీ నీటిలోంచి పైకి లేచి చూశాడు. చూస్తే మళ్ళీ ఒడ్డు మీద రథం కనపడింది. అప్పుడు ఆయనకి మతిపోయింది. కంటిల్ మున్ను రథంబుపై మరి తుదిన్ కంటిన్ తుదిన్ కమ్మరన్ కంటిన్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులు ఏ వెంటందో చిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంటాశ్చర్యము తూతునంచు మరియున్నూహించి మగ్నాంగుడై. ఎంతకు పూర్వమే నీటిలో చూశాను, పైకి లేస్తే ఒడ్డు మీద చూస్తున్నాను. ఇటు ఒడ్డు మీద చూస్తే ఒడ్డు మీద రథంలో కనపడతారు, నీటిలోకి ములిగితే నీటిలోనూ రథంలో కనపడతారు. ఏకకాలంలో రెండు చోట్ల ఎవరైనా కనపడగలరా? ఒడ్డు మీద రథంలో ఉండడం ఆశ్చర్యం కాదు, కానీ నీటిలో ఉండడం రథం, ఆ రథంలో వాళ్ళు ఉండడం ఆశ్చర్యం కదా. ఇది మనోవిభ్రాంతియా, నా మానసికమైనటువంటి విభ్రాంతియా, నిజమా, ఈయన మహిమ, ఈయన గొప్పవాడవచ్చు కాక, ఎంత గొప్పవాడైనా నీటిలో ఎలా కనపడతాడు, ఏకకాలంలో రెండు చోట్ల ఎలా కనపడతాడు, ఇదేమిటో చూద్దాం, ఇది సత్యమో అసత్యమో తేల్చుకుందాం అని మళ్ళీ నీటిలో బుడుంగును మునిగిపోయాడు ఆయన. ఈసారి నీటిలో మునిగిన ఆయనకి నీటిలో రథం కనపడలేదు, బలరామకృష్ణులు కనపడలేదు, మరేం కనపడింది, రూపమే మారిపోయింది, ఆయన జాతకమే మారిపోయింది. శోషిత బాంధవుండు యదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు పరిగీత చెమూ విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిన్. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది. ఆదిశేషుడికి ఇన్ని విశేషణాలు వేశారు. శోషిత బాంధవుండు యదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు పరిగీత చెము విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషునిన్. మహానుభావుడు అక్రూరుడు బంధువుల్ని పోషించే ఆ పుణ్యాత్ముడు ఈసారి నదినీట్లో యమునా నది మధ్యలో ఆదిశేషుణ్ణి చూశాడు. ఆ ఆదిశేషుడు ఎలా ఉన్నాడు అంటే నిత్య సంతోషుడు, ఎప్పుడూ సంతోషంతో ఉంటాడు. ఆయనలో దోషములు లేవు, పాపములన్నీ నాశనం చేశాడు, శత్రువుల్ని నాశనం చేస్తాడు, మామూలు శత్రువులు కాదు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే ఆరు అంతఃశత్రువుల్ని జయించాడు. కోపము లేనివాడు, పాము కోపం లేకుండా ఉంటుందా, కానీ సర్పమయ్యుండి కూడా ఆయన ఏమాత్రం కోపం లేనివాడు. అరోషు నిర్దళిత దోషు, అసలు ఒక్క పాపం కూడా దోషం కూడా లేనివాడు. అనేక విశేషములకు కలిగిన వాడు, నల్లని బట్ట కట్టుకున్నవాడు, 1000 పడగలు కలిగిన వాడు, 1000 పడగల మీద నిత్యం భూమిని మోస్తున్నాడు, భూమి గుర్రును తిరుగుతున్నది అంటే మహారాజు వేషంలో ఉన్నాడు. భూమిని మోసేవాడిని రాజు అంటారు, అందువల్ల ఆయన మహారాజ వేషంలో ఉన్నాడు. అనేక విశేషములు కలిగి ఉన్నాడు అటువంటి ఆదిశేషుణ్ణి చూచేట. ఇది ఒక అద్భుతమైన కవిత్వం అన్నమాట. ఆ శేషు అనడానికి ఇన్ని విశేషములు చెప్పాడు. మహాకవుల యొక్క కవిత్వం ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక పద్యం చెప్పాలి, అది మామూలు పద్యం కాదు. మహానుభావుడు నన్నయ్య అని ఒక కవి ఉన్నాడు, ఆయన ఆదికవి. ఆయన ఆదిశేషుణ్ణి వర్ణించాడు. ఆదిశేషుణ్ణి ఎలా వర్ణించాడో 2 సార్లు చదువుతాను మీకు. మొదటిసారి చదివితే ఏమీ అర్థం కాదు, 2వ సారి చదివితే బాగా అర్థమవుతుంది అనమాట. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఇది పద్యం. ఈ పద్యమునకు అర్థం ఏమిటనమాట, అనంతుడు ఆదిశేషుడు మాకు ప్రసన్నుడవ్వాలి అంటే మమ్మల్ని అనుగ్రహించాలి. ఆయన ఎటువంటి వాడు, కొండలతో గుట్టలతో సముద్రములతో ఉన్న భూమిని నెత్తిమీద మోస్తాడు, ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, విష్ణుమూర్తికి పానుపు, ఆయన పాపాత్ములకి మృత్యుదేవత. అటువంటి ఆదిశేషుడు మమ్మల్ని రక్షించుగాక. ఏముందండి ఈ పద్యం అంటే, ఇప్పుడు నేను చదివితే ఇందులో పాము ఉందో లేదో తెలుస్తున్నాను వాటి. ఇదే పద్యం మళ్ళీ చదువుతున్నాను వినండి. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నమయ్యడు. మామూలుగా చదివితే అదేదో పద్యం అనుకుంటాం. ఆ పద్యంలో ఇన్ని బుసలు పెట్టాడని టెక్నిక్ అంటారు దీన్ని. మహాకవులు ఎంత తపస్సు చేస్తే రాశారండి. మామూలుగా అయితే అజస్ర సహస్ర అంటాం, అజస్ర సరిగ్గా చూస్తే అజస్ర సహస్ర దుష్కృతాంతకుడు సరస్వతీ సహిత. నేను చాలాసార్లు చదవగా చదవగా, ఓహో ఇందులో ఇన్ని బుసలు పెట్టాడా అంతర్లీనంగా అని నేను కేవలం ప్రయత్నించి కనిపెట్టాను. మహానుభావుల యొక్క కవిత్వం ఇలా ఉంటుంది. అందుకే వాళ్ళని మహాకవులు అన్నారు. ఆ నన్నయ్య, ఆ తిక్కన, ఆదికవి లాంటి మహాత్ములు, ఆ ఎర్రాప్రగడ, పోతన, వాళ్ళందరికీ మనం భక్తితో నమస్కరించాలి. ఎంతమంది భక్త కవులు ఈ భూమిని ఏలేరండి వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. ఇప్పుడు ఆదిశేషుడు కనపడ్డాడు నీళ్లలో. ఈ రథం పోయింది, బలరాముడు కృష్ణుడు మాయమైపోయి బలరాముడి స్థానంలో 1000 పడగలు కలిగిన ఆదిశేషుడు కనపడ్డాడు. ఆదిశేషుడు 3 చుట్టలు చుట్టుకుని ఇలా పడగలు పెట్టి తోకతో ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఇంకా ఆయన ఎలా ఉన్నట్ట, నీలాంబరుడు నల్లని వస్త్రం కట్టుకున్నాడు, సిద్ధులు సేవిస్తున్నారు, ఉరగులు సేవిస్తున్నారు, సనకాదులు సేవిస్తున్నారు. ఆ ఆదిశేషుడి మధ్యలో ఇంకొక ఆయన కనబడ్డాడు. అసలు ఆయనే కనబడాలి. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒలువవాని మేఘ మధ్యంబున మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాణి ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కముకల తనయుడాడెడి బొడ్డు దమ్మివాణి కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాణి జల్ల జగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి సౌందర్య ఖని అయిన వాణి ఒక్క పురుషవర్యుగాంచే. ఇంకా ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు, ఆదిశేషుడి మధ్యలో పడుకుని ఉన్నాడు, ఆయన నల్లని మేఘంలో ఉన్నాడు, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు, చేతులకి కంకణములు వేసుకున్నాడు, నడుముకి వడ్డాణం ఉన్నది. ఆయన మేఘంలా నల్లగా ఉంటే మేఘంలో మెరుపు తీగలాగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి బంగారపు రంగులో మెరిసిపోతోంది. ఆ శ్రీమన్నారాయణుడేమో మేఘంట, మేఘంలో మెరుపు తీగలాగా లక్ష్మీదేవి ఉన్నది. ఇంకా అద్భుతంగా రాశారు, ఆయన బొడ్డులోంచి తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. ఈ తెల్ల తామర పువ్వులు ఎవరున్నారు? నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ ఉన్నాడు. ఈ బొడ్డులో నుంచి బయటకు వచ్చిందేమో పుండరీకం. పుండరీకం అంటే తెల్ల తామర. అందులో ఉన్న బ్రహ్మగారు ఎలా ఉన్నాడు? ఎర్రని తామర పువ్వులో ఉన్నాడు. బ్రహ్మగారికి ఎన్ని ముఖాలున్నాయి? నాలుగు ముఖాలున్నాయి. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క తామర పువ్వులో ఉంది. ఇలా తామర పువ్వుల్లాంటి ముఖములు కలిగిన బ్రహ్మ చంటి పిల్లవాడి కింద మారిపోయి తామర పువ్వులో ఆడుకుంటున్నాడు పసిపాపలాగా. అప్పుడేం జరిగింది? ఆయన నోట్లోంచి లాలాజలం ఉమ్ము బయటకు వచ్చింది. ఇంతలో ఏం జరిగింది? ఆ వైకుంఠంలో ఉండేటటువంటి తుమ్మెదలు అక్కడికి వచ్చాయి. తుమ్మెదలకి తామర పువ్వు మీద వాలి తేనె తాగడం ఇష్టం. శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న తెల్ల తామర పువ్వు మీద వాలి తేనె తాగడానికి కొన్ని దివ్యమైన తుమ్మెదలు వచ్చాయి. ఈ తుమ్మెదలకి తామర పువ్వు మీద వాలేటప్పుడు బ్రహ్మగారు అడ్డం వచ్చాడు. బ్రహ్మగారు ఎలా ఉన్నాడు? నాలుగు ముఖాలతో చంటి పిల్లాళ్ళలో ఉన్నాడు. ఆయన ముఖములు కూడా ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయి. అందుకని ఈ తుమ్మెదలు ఏం చేశాయట? నోట్లోంచి లాలాజలం కక్కుతున్న బ్రహ్మదేవుడి ముఖములే తామర పువ్వులు, ఆ లాలాజలం తేనె అనిపించి ఆయన నోట్లో దూరిపోయాయిట. ఆయన నోట్లో దూరిపోతే చంటిపిల్లాడు కదా, టిక్ టిక్ అని కొట్టుకుంటాడట చేత్తో. పసిపాపగా ఉన్న బ్రహ్మ తన చేతులతో ఈ నోట్లోకి విడుతున్న తుమ్మెదలను తోలుకుంటున్నట్ట. అలా తుమ్మెదలను తోలుకుంటున్న ఎర్ర తామర పువ్వు వంటి నాలుగు తలలు కలిగిన పసిపిల్లవాడిగా ఆడుకుంటున్న బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్న తెల్ల తామర పువ్వు బొడ్డులో కలిగిన వాడని ఒక్క ముక్కలో రాసేటండి. అసలు ఆయన ఏం కవిత్వం అది! ఇప్పుడు ఆ పద్యపాదం మళ్ళీ చెప్పనా మీకు? అదేంటంటే, ముసరు తేటులు వివ్వ ముఖ చతుష్కము కల తనయుడు ఆడిడి బొడ్డు దమ్మి వాణి. ఇంత భావన రాశారు అందులో. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? ఆ భగవంతుడికి వేల కొద్దీ పాదాలున్నాయి. ఆ పాదములన్నిటికీ గజ్జలున్నాయి. ఈ భగవంతుడు ఇటు పడుకున్నవాడు ఇటు ఒక్కసారి ఒత్తిగిల్లాడు. ఒత్తిగిల్లగానే ఏమయ్యింది? ఈ వెయ్యి కాళ్ళు ఇటు కదిలాయి. ఈ వెయ్యి కాళ్ళు కదలగానే కాళ్లకున్న గజ్జలన్నీ ఒక్కసారిగా గణ 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 శబ్దం చేశాయి. ఈ గణగణ శబ్దం ఓంకారంలో ఉందట. ఈ ఝంకారం, ఈ నూపురముల యొక్క ఝంకారం ఓంకారంలో ధ్వనించిందట. ఒక్కసారి కొన్ని వేల మంది ఒకే కంఠంతో ఓం అంటే ఎలా ఉందో అలా ఉందట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురముల వాడు. ఇంకా విజృంభించి వర్ణించారా ఇవన్నీ? బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సిద్ధులు, స్వాధ్యులు, చారణులు, పన్నగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, గరుడులు, సాధ్యులు, వీళ్ళంతా ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, తుభ్యం నమః అంటూ ఉంటే ఆ నమస్కారాలు స్వీకరిస్తున్నాడు. ఆయన సౌందర్య ఖని, అందాల కొప్ప. ప్రపంచంలో ఉన్న సౌందర్యం అంతా ఒక్క ముద్ద చేస్తే ఆ ముద్ద ఆయన కాలి గోరుకి సరిపోలేదు. ఎందుకంటే ఇది లౌకిక సౌందర్యం, ఆయనది అలౌకిక సౌందర్యం. అందువల్లే అటువంటి సౌందర్యం మరొక చోట లేదు. అటువంటి అందాల రాశి, అటువంటి పురుషోత్తముణ్ణి, పురుషవర్యుణ్ణి చూచాడు. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? అది మరియును చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కటి నాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును ఎప్పు అపురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. ఇంకా ఆయన చాలా అందమైన లక్షణాలతో ఉన్నాడు. చారు అంటే అందమైన, అందమైన లక్షణాలు. ఏ అవయవంలో ఏ అందం ఎలా ఉండాలో అలా ఉన్నది. కాలు, కన్ను, ముక్కు, చెవి అన్ని తీర్చిదిద్దినట్టున్నాయి. ఒక్కొక్క గోరు కోటి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. మంచి ఒత్తైన జుట్టు వెనక్కి వెళ్లాడుతోంది. వేల చేతులు, వేల పాదాలు, వేల శిరస్సులు, వేల నేత్రాలతో ఉన్నాడు. అన్ని శిరస్సులకి కిరీటాలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం బంగారు మలతాడున్నది. ఇంకా ముక్కులకి నత్తులున్నాయి, కాళ్లకి గజ్జలున్నాయి, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు. ఆయనని మహా మహానుభావులైన సనక సనందనాథులు సేవిస్తున్నారు. ఒక పక్కన శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే 9 మాయాశక్తులు సేవిస్తూ ఉన్నాయి. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వీళ్ళు కూడా ఆయన్ని కూడా ఉండి సేవిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌందర్య కాని అపార మహిమ కలిగిన వాడు, విశ్వరూపం చూపిస్తున్నటువంటి వాడు, ఆదిశేషుడి తల్పం మీద శయనించి ఉన్నవాడు, అటువంటి పరమాత్మని చూచి ఇదంతా నీటి అడుగున, యమునా నది అడుగునే ఉండి ఆయన పైకి కూడా తేలకుండా అక్కడే ఉండి ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోయి ఆ తర్వాత అతి కష్టం మీద 2 చేతులు జోడించి అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఇలా ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనకే అక్రూరస్తవం అని పేరు. ఈ అపూర్వమైన స్తోత్రం భక్తితో విన్నవాడికి పునర్జన్మ నవిద్యతే అన్నాడు వేదవ్యాసుడు. అటువంటి గొప్ప స్తోత్రం అట. శ్రీమాన్ నీమాన చోర శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తం గతంబై మహాలోల కల్లోల మాలాకులాభీల పాదో నిధింగులగా బాలకేళీ గతిందేలు నారాయణాఖ్యం బటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణి అయిమన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యంగదా పావకాకాశ వాతావని వార్యహంకార మాయా మహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదంబెల్ల నోచల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత ఆధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాత్ములధ్యాత్మలందున్ అనేకాధి భూతంబులందున్ అశేషాది దైవంబులందున్ సదా సాక్షి వయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్క మొక్కండవంచున్ మరిం పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నల్వురై చెల్వు వాటింతువంచున్ మరిన్ నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిం పెంకు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేఖలోకావధిన్ వీకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దిశ కృశానుండు నిమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులు అంభోనిధుల్ కుచ్చి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుంబగళ్ళున్ నిమేషంబులంభోజ గర్భుండు గర్భంబు వర్షం వీర్యంబుగా మండితో దొంబర అనోకహ అనేక శాఖ ఫలా పూరిత అనంత జంతు ప్రకాండంబులీలన్ ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలంబొగ్గడెంపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించిమున్ వేదకున్ వేదరాశిం ప్రసాదింపవే త్రుంపవే కైటభ శ్రీమధున్ జక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్మీదికింద్రోచి దోషాచరుంగొమ్ములన్నెమ్ములంజిమ్ము చుంగ్రుమ్మవే దండివై దండివై రోచనింజూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నెండ బారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిన్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. ప్రభు లక్ష్మీ వల్లభ, ఒక పక్కన లక్ష్మి, మరొక పక్కన భూదేవి, ఈ ఇద్దరిని నీ చెరొక వైపున నిలబెట్టుకున్న వాసుదేవ పరంధామ నీకు నమస్కారం. నీ ఆకారం శుభాకారం. ఈ జగత్తంతా దేనివల్ల పుడుతున్నదో ఆ మూలమునకు మూలమైన వాడివి నువ్వు. హేతువుకి హేతు, జగద్ధేతు హేతు ప్రకార ఈ చరాచర జగత్తంతా ప్రపంచ ప్రళయకాలంలో నాశనమైపోతుంది. అంతా నాశనమైన నీవు మాత్రం నాశనం కాకుండా ఈ లోకాలన్నిటినీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఉద్ధరిస్తూ ఉంటావు, రక్షిస్తూ ఉంటావు. బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నావు, విష్ణు రూపంలో పోషిస్తున్నావు, రుద్రుడి రూపంలో సంహరిస్తున్నావు. ప్రభు, నీకు గుణము లేదు, రూపము లేదు, కర్మము లేదు, అయినప్పటికీ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటావు. తెలియక మానవులు నిన్ను ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంతో స్తుతిస్తాడు. కొందరు నిన్ను బ్రహ్మన్నారు, కొందరు ఇంద్రుడన్నారు, కొందరు దేవేంద్రుడన్నారు, కొందరు శివుడన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు పాంచరాత్రం అన్నారు, కొందరు వైఖానసం అన్నారు, కొందరు స్మార్థం అన్నారు, కొందరు ద్వైతం అన్నారు, కొందరు అద్వైతం అన్నారు. ఏ విధంగా అర్చించినా అన్ని రకాల అర్చనలు నీకే చెందుతాయి. నదులు ప్రవహించి చిట్ట చివరికి అన్ని ఎందులో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. మార్గములు వేరు, లక్ష్యం ఒకటే. ఇక్కడ తండ్రి, నీకు తెలియనిదేమున్నది, మాకు మాత్రం అర్థమైనదేమున్నది? గంగానదైనా, గోదావరైనా, ఇంకో నది అయినా చివరికి సముద్రంలో కలిశాక ఈ నదులన్నీ సముద్రమవుతాయి. నదీనాం సాగరో గతి, నదులకు సముద్రమే దిక్కు. అలాగే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, ఏ దేవుడికి నమస్కరించినా అది నీ దగ్గరికే చేరుతుంది. కుండలో ఉన్నప్పుడు కుండెడు నీరంటాం, చెంబులో ఉంటే చెంబుడు నీళ్ళు అంటాం, గ్లాసులో ఉంటే గ్లాసుడు నీళ్ళు అంటాం. ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి నదిలో కలిపితే చివరికి అది నీరేనే అంటాం. ఎందులో ఉన్నా నీరు నీరే. పాత్రలు వేరు, ఆ పాత్రలను బట్టి ఆకారం, నీటికి మాత్రం ఆకారం లేదు. అలాగే నువ్వు ఒక్కొక్క రూపం ధరించినప్పుడు నీకు ఒక్కొక్క ఆకారం ఉంటుంది, కానీ నీకు నిజానికి ఏ ఆకారము లేదు. ఈ రూపమే నీది అని ఎవరూ వర్ణించలేరు. అటువంటి నీకు నమస్కారం. నీది విశ్వరూపం. నీ విరాట్ రూపంలో భూమి నీకు పాదం, సముద్రం నీ కుక్షి, ఆకాశం నీ జుట్టు, సూర్యుడు నీ కుడికన్ను, చంద్రుడు నీకు ఎడమకన్ను. ఇక్కడ అద్భుతమైన విశ్వరూపం వర్ణించారన్నమాట. భూమి పాదంబులు, అంబోనిధుల్ కుక్షి, శల్యంబుల్ అద్రుల్, నీ శరీరంలో ఎముకలు ఈ కొండలు. దాన్నే విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకంలో భూ పాదౌ యస్య నాభిర్వియత్ అసుర నిలహ చంద్ర సూర్యౌ చ నేత్రే, చంద్రుడు సూర్యుడు నీ కళ్ళు, కర్ణావాశ అంటే కర్ణవు చెవులు, ఆశాహ దిక్కులని అర్థం. కర్ణవు ఆశ కలిపితే కర్ణావాశాహ. శిరోద్యౌర్ ముఖమపి దహనః, ఇందులో కూడా కృశానుండు నిమ్మోము, నీ ముఖం సాక్షాత్తు అగ్ని. అగ్ని విష్ణువుకి ముఖం, అందుకే అగ్నిముఖావై దేవాహ అన్నారు. దేవతలంతా ఆహారం అగ్ని ద్వారా స్వీకరిస్తారు. ఇలా ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి నీలో ఉన్నాయి. ప్రపంచమే నీ రూపమైతే విశ్వరూపం ధరించిన నీలో మేముండగా నీకు మాకు అభిన్నత్వం తప్ప భిన్నత్వం ఎక్కడున్నది? తెలియక మేము వేరు, నువ్వు అనుకుంటున్నాం. ఇవన్నీ నీలో ఉన్నాయి గనక అందరూ నీ స్వరూపాలే గనక శత్రువెవడు, మిత్రుడెవడు? ఇది తెలియక మేము అజ్ఞానంలో పడి కొందరు నావాళ్ళు, కొందరు కాదనుకుంటున్నాం. ఈలోపు మా శరీరం విడిచిపెట్టేస్తున్నాం, జరామరణాల పాలైపోతున్నాం, పుడుతున్నాం, చస్తున్నాం, మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాం. ఈ సంసార బంధం నుంచి మాకు విముక్తి కలిగించి రక్షించవా తండ్రి, నీకు నమస్కారం. నువ్వు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తావు? ఒకప్పుడు మత్స్యావతారం ఎత్తావు, అప్పుడు ప్రళయ సముద్రంలో వేదములను రక్షించావు. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో మునిగిపోయింది. ఆనాడు వేదములను సోముకుడు పట్టుకుపోయాడు. నువ్వు మత్స్యావతారం ఎత్తి సోముకుణ్ణి తురించి ఆ వేదములు విధాతకిచ్చి రక్షించావు. మందర పర్వతాన్ని కూర్మమై ఉద్ధరించావు. వరాహ రూపంలో భూమిని తీసుకొచ్చావు. అప్పుడంత భూమి నీ దంతముల మీద, తెల్లని దంతం మీద మట్టి అంటుకున్నట్టు అంటుకునేటండి. ఇంత వసతి దశన శిఖరే ధరణి తవలగ్న శశిని కళంక కళేవని మగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తెల్లని పంది, తెల్లని కోరలు, ఆ కోర మీద భూమి. ఆ భూమి కోర మీద ఎలా ఉందట? భూమి నల్లగా ఉంటుంది కదా. చంద్రుడిలో మచ్చ శశిని కళంక కళా ఇవ అన్నాడు. ఎంత అద్భుతమైన వర్ణనది. అలా వరాహ అవతారం ఎత్తావు, నృసింహుడి అయ్యావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో అవతారాలు ఎత్తావని మొత్తం దశావతారాలు ఇందాక దండకంలో వర్ణించారు. ఈ అవతారములతో ఎప్పటికప్పుడు ప్రజల్ని రక్షించావు. ఇప్పుడు కృష్ణుడిగా అవతరించావు. గోపాల బాలకుడిలా విహరించావు, చద్దన్నం తిన్నావు, పెరుగు తాగావు, పాలు తాగావు, పశువులతో ఆడుకున్నావు, పాడుకుంటున్నావు. మరికొద్ది కాలంలో బుద్ధుడిగా కల్కిమూర్తిగా ప్రవర్తించబోతున్నావు. ఇలా ఎన్నెన్నో అవతారాలు ఎత్తి ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి మమ్మల్ని కాపాడుతున్న పరమాత్మవు నువ్వు. నేను మాయ వల్ల ఆవరింపబడి నిన్ను గుర్తించలేక రెండు చోట్ల ఎలా కనబడ్డావు అనుకున్నాను. రెండు చోట్ల ఏమిటి? ప్రపంచమే నువ్వు, ప్రపంచమంతా వ్యాపించిన ఉన్నవాడివి నువ్వు. ఎక్కడైనా ఎలా అయినా ఉంటావు. మైసూర్లో గణపతి సచ్చిదానంద స్వామి గారు ఉంటావు, వైకుంఠంలో విష్ణువుగాను ఉంటావు. ఇక్కడ మళ్ళీ మైసూర్లో ఉన్నట్టే ఉండి డల్లాస్లో కార్యసిద్ధి హనుమంతుడి దగ్గర ఉంటావు. జూలైలో ఓ చోట, జూన్లో ఒక చోట ఉంటావు, ఆగస్టులో ఓ చోట ఉంటావు, ఈ డేట్ని ఇక్కడ ఉంటావు, మర్నాడు ఇంకో చోట ఉంటావు. ఇలా సర్వాంతర్యామి నీవు లేని చోట ఎక్కడుంది? ఆస్ట్రేలియా, అమెరికా, అమెజాన్, ఆఫ్రికా, అంటార్కిటికా అనే తేడా లేకుండా అంతటా వ్యాపించి ఉంటావు. అటువంటి నిన్ను మాయా విపన్నుండై విషణ్ణుండై గ్రహించలేకపోయాను. ఇప్పుడు భక్తితో నీకు ప్రపన్నుండయ్యాను, రక్షించమని కోరుతున్నాను. నన్ను రక్షించవా? పన్నగాధీసే తల్ప, ఆదిశేషుణ్ణి తల్పం చేసుకుని పడుకున్నవాడా? ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, కృపా కల్ప వందారు కల్ప. కల్పము అంటే కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చే చెట్టు స్వర్గలోకంలో ఉంటుంది. ఈ కల్పవృక్షం ఏం చేస్తుంది? వందారు, నమస్కరించే వాళ్ళకి తక్షణం ఏదైనా ఒక వస్తువు ఇస్తుంది. భగవంతుడు వందారు మందారుడు, నమస్కరించే వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడు అన్నమాట. ఒక్క నమస్కారం చేస్తే కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తాడు, ఏదైనా ఇస్తాడు. ఇంత ఎందుకంటే ఆయనను ఆయనే ఇచ్చేసుకుంటాడట మనకి, తనను తానే సమర్పించుకుంటాడు. అటువంటి పరమాత్మవు నువ్వు, అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నీ దయతో కల్పవృక్షంలా మా కోరిన కోరికలు తీర్చే నీకు నమస్కారం. నీకు పదే పదే నమస్కారం. తే అంటే నీ కొరకు నమః, నమః తే నమస్తే అవుతుంది అనమాట. తే అంటే నీ కొరకు నమస్కారం. దిస్ నమస్కారం బిలాంగ్స్ టు యూ అనమాట. ఈ నమస్కారం నీది, నీది, నీది అని 3 సార్లు నమస్కరించి ఆ తర్వాత అన్నాడు, నేను ఎంత అమాయకుణ్ణి, పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో ఈ పిచ్చి సంసారంలో పడి నీ పాదపద్మాలను ఆశ్రయించక ఎప్పుడు తిండి ధనము కొంప గోడు అంటూ భ్రష్టుండైపోతున్నాను. ప్రభు కలలంబోలడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందంబునం తలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడం నాకు నీ విలసత్పాద యుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. లక్ష్మీ వల్లభ, ఈ సంసారం, ఈ పిల్లలు మొదలైన బంధం కలల వంటిది. ఒకడు నిద్రపోతున్నాడు, వాడు ఉట్టి ముష్టి అట్ట, అరుగు మీద, సత్రం అరుగు మీదో పేవ్మెంట్ మీదో పడుకున్నాడు. పాపం ఫుట్పాత్ మీద పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఓ ముష్టాడు. ఇంతలో వాడికి కల వచ్చింది. ఏమని కల? హఠాత్తుగా ట్రంప్ గారు వచ్చి, నేను దిగిపోతున్నాను, ఈ రోజు నుంచి నువ్వే అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టు వీడికి. నా జాతకం మారిపోయిందని వాడు వెంటనే కాలు మీద కాలు వేసుకుని, ఐఆమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, వైట్ హౌస్ ఎక్కడుంది, ఇంకా ఖాళీ చేయలేదా, ఎరా ట్రంప్ అంటున్నట్ట. ఇలా వీడు పాపం నేనే ట్రంప్ను అనుకున్నాడు. వాడు కొంచెం భారతీయుడు కనుక మన వాళ్ళందరికీ H1 visa ఇచ్చేసేట మొత్తం కల్లో. సరిగ్గా ఇలా తెల్లవారుజామున దాకా వాడు కల కంటూ ఉండగా ఎవడో డొక్కలో 2 పోట్లు పొడిచాడు. ఏ ఎవడరా అమెరికా ప్రెసిడెంట్ డొక్కలో పొడుస్తున్నాడు అని వీడు కళ్ళు విప్పి చూస్తే ఎదురుకుంటే బీట్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ లేచి డొక్కలో 2 పోట్లు పొడిచి, ఏంట్రా పేవ్మెంట్ మీద పడుకున్నావు కలవరిస్తున్నావు అంటే, వీడికి ఇంకా కొంచెం అర్థం కాల, నన్ను ప్రెసిడెంట్ను పొడుస్తావట, నేను సస్పెండ్ చేస్తాను అన్నట్టు. ఈ లోపల నెత్తి మీద 2 ఇవ్వగానే అప్పుడు వీడికి వెలుగు వచ్చింది, వయసు ఇక్కడేనా ఉన్నాను అనుకున్నట్ట. ఈ సంసారం కల వంటిది. కలలో కొంతమంది నేను రాజునయ్యాను, డబ్బున్నవాడిని అయ్యాను, ఇంకోటి అయ్యాను అనుకుంటాడు. కానీ కల తెరిచి చూస్తే కల చెదిరిపోతుంది, వీడు అక్కడే ఉంటాడు. అలాగే ఈ సంసారం కూడా ఎటువంటిదంటే, నేను పెళ్లి చేసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, పెళ్ళాం వచ్చింది, బిడ్డలు వచ్చారు, ఇదంతా నాది అనుకుంటాడు. టుప్పున వీడో వీడి పెళ్ళామో బిడ్డలో వెళ్ళిపోతారు, వీడు చచ్చిపోతాడు, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. మనం చూస్తున్నాం కదండి, నవయౌవనంలో ఉన్నవాడు ముసలాడైపోతాడు, ముసలాడైన వాడు వెళ్ళైపోతున్నాడు. కాబట్టి కల కరిగిపోయినట్టుగా సంసారం కలిగిపోతుంది. అది తెలియక ఈ సంసారం శాశ్వతమనుకుని, ఈ సుఖములే శాశ్వతమనుకుని, మాట వరసకు కూడా దత్తపీఠానికి వెళ్ళక ఎప్పుడు చిత్తం వచ్చినట్టు తిరిగి విత్తం ఖర్చు పెట్టి భ్రష్టుండైపోతున్నాను. అటువంటి నన్ను అనుగ్రహించు, నీ పాదపద్మములను ప్రసాదించు, సేవించే భాగ్యం ప్రసాదించు, నన్ను అనుగ్రహించు, నాకు శాశ్వత కైవల్యం ప్రసాదించు అంటూ ఉండగా ఆ విశ్వరూపమంతా మాయమైపోయింది. ఇదంతా 2.5 గంటలు పట్టింది అడుగు ఏకంగా. ఎంతసేపు నీటిలో మునిగున్నాడు ఆయన. ఒకసారి మీరు నీటిలో 2.5 గంటలు మునిగి ఉండండి, ఆ తర్వాత ఉంటే ఒట్టు మన ఆధార్ కార్డు తిరిగిపోయినట్టే. ఆయన అంతసేపు ఎందుకున్నాడు, అడుగున విశ్వరూపం చూశాడు కనుక. మామూలుగా అయితే మీరు ఎంతసేపు ఎంత కూర్చుంటారా, అరగంట కూర్చుంటే అంటారు. ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు? దట్ ఈజ్ ది మహిమ ఆఫ్ దత్తప్రభు. పొద్దున్న ఉపన్యాసం అయ్యి వెళ్ళిపోతుంటే ఓ ముసలాయన తగిలాడు పాప ఆయన. నాకు కాళ్ళు నొప్పులంటే అసలు ఉపన్యాసం అంటే నాకు విసుగండి, ఏదో స్వామీజీని చూసి అలా పారిపోతాను. అటువంటిది 2.5 గంటలు కూర్చున్నానండి, నిజంగా స్వామి ఎంత కరుణించకపోతే 2.5 అవర్స్ కింద కూర్చుని ఉంటున్నట్టు ఆయన ఆయన చెప్పాడు. పాపం పెద్ద ఆయన, ఒక ఆయన ఆయనకి పెద్దగా తెలుగు కూడా తెలియదుట, అయినా వింటున్నట్ట. తెలుగు తెలియని తమిళం వాళ్ళు వింటున్నారట, కన్నడం వాళ్ళు వింటున్నారట. ఎందువల్ల అంటే ఎదురుగుండా స్వామి కూర్చున్నప్పుడు అందరికీ ఆరోగ్యం బాగుంటుంది, అర్థం అవుతుంది, ఆనందం కలుగుతుంది. కృష్ణుడు ఉండగా కృష్ణుడి చరిత్ర చెబితే మీకు ఎందుకు అర్థం అవదు, ఒకసారి ఆలోచించండి. అప్పుడు కృష్ణుడు లేనప్పుడు కూడా ఇంత ఆనందంగా ఉండగలుగుతారో ఉండలే మరి, అది కృష్ణుని యొక్క దివ్య మహిమ అంటాం దాన్ని. అందువల్ల ఇప్పుడు ఆయన నీటిలో అంతసేపు ఉండి బయటకు వచ్చాడు. రాగానే రథం దగ్గరికి రాగానే మన కొంటి కృష్ణుడు ఏమని అడిగాడు, నీళ్లు పక్కనే ఉన్నాయి, నువ్వేమో స్నానం చేసి వస్తానన్నావు, నీటిలో మునిగి పైకి రావు, నీళ్లలో కొట్టుకుపోయావేమో అనుకుని నేను కంగారు పడి కొట్టుకుపోయాను, ఫలానా ఆయనకి గడ్డం ఉన్నది, జుట్టు ఉన్నది, అక్రూరుడు కనపట్టలేదని పేపర్లో ప్రకటిద్దాం అనుకున్నాను నేను. ఏమయ్యావు, ఎక్కడ కొట్టుకుపోయావు, ఈయన ఎక్కడ కొట్టుకుపోయాడు అని తెలుసు, ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోయాడు, విశ్వరూపం చూపించాడు ఈయన. అయినా కొంటిగా ఏమన్నాడు, జలములు చేరువనున్నవి, తలపోయగా నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణిం కలుగని చోద్యములు నీకు కానంబడనే. నీళ్లు చూస్తే పక్కనున్నాయి, నువ్వు వెళ్ళి మునిగి చాలాసేపు అయ్యింది, ఎందుకు అంతసేపు అడుగునున్నావు, ఒడ్డు మీద ఉండడం కష్టం కాదు కానీ నీళ్లలో మునిగి ఉండడం కష్టమే కదా. నది నీటిలో ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడు ఎక్కడా చూడని వింతలు విశేషాలు నీకేమైనా కనబడ్డాయా, ఏదో కనబడి ఉంటుంది, లేకపోతే అంతసేపు ఉండవు కదా అన్నట్ట. అంతేగాని నా విశ్వరూపం చూసావా, బాగుందా అని ఈయన అడగలేదు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, కృష్ణుడి యొక్క రూపం చూశాడు కనుక అంతకంటే టెక్నిక్గా చెప్పాడు, నీలోన లేని లోకము లే లోకములందు చెప్పరీశ్వర నేటన్ నింగిన్ నేలను ఉన్నవే నీలో లోకంబులెల్ల నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మ అన్నట్ట. నేను నిన్ను చూశానని ఏం చెప్పలా, ఈయనేమో ఏం చూసావు అన్నాడు, నన్ను చూసావని అడగలేదు కదా. అందుకని ఈయన కూడా ఇప్పటిదాకా నీ రూపం చూపించి మళ్ళీ ఇలా అడుగుతామేం అని అడగకుండా, ప్రభు నీలోని లేని నీలో కనబడని నీవు కాని వింతలు ఎక్కడైనా ఉంటాయా, ఆకాశంలోనూ నువ్వే, నేల మీద నువ్వే, నీటిలోనూ నువ్వే, అసలు వింతలకి పుట్టిల్లు నీవు, కాబట్టి నీవు తప్పేముంది అన్నాడు. అంతేకాని నేను నీ విశ్వరూపం చూశానని ఈయనే చెప్పలేదు. ఇలా ఇద్దరు వ్యంగ్యంగా కొంటిగా సమాధానాలు చెప్పుకున్నారు, కొంటిగా అడిగారు. సరే ఆలస్యం అయిపోతుంది, ఇప్పటికే మన వాళ్ళంతా కాలినడకన వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు మధురా నగరానికి. మనం చూస్తే నది దగ్గర డీవియేట్ ఈ రూటు పక్కన ఉండిపోయాం. ఈ 2.5 గంటలు వాళ్ళు వెళ్ళిపోయారట, ఏది ఎడ్ల బళ్ళ మీద నడిచేవాళ్ళు. కుందేలు తాబేలు పరుగు పందెం ఉంది సరే, అలా కుందేలు లాంటి రథం ఆగిపోయింది, తాబేళ్ళు వెళ్ళాయి. మనం బృందావనం నుంచి మధురకు పోదామనగానే ఇప్పుడు మళ్ళీ రథం ఎక్కి కృష్ణ వాసుదేవ అని కృష్ణుడిని తలుచుకుంటూ ఈ అనుభూతిలోంచి బయటికి రాలేక అలాగే రథం తోలుకుంటూ ఇంచుమించుగా 3 గంటలు అయిపోతూ ఉండగా సాయంకాలం 3, 3:30 వేళ మధురా నగరం సింహద్వారం దగ్గర చేరాడు. అక్కడ పెద్ద ఆర్చి ఉందన్నమాట తోరణం, అక్కడ రథం ఆపాడు. ఆపి వెనక్కి తిరిగి, కృష్ణ ఇది వరకు నీవు ఒక గొప్పవాడివి అనుకున్నాను, సాక్షాత్తు ఆది విష్ణువి అవతారమూర్తివని ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసింది, అందుకే ప్రేమతో అడుగుతున్నాను, నా ఇంటికి ఒక్కసారి అడుగు పెట్టవా, ఇంత విశ్వరూపం చూపించావు కదా నా ఇంటికి ఒకసారి రాకూడదా, నీ కాళ్ళ దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రమవుతుంది, నీ పాదపద్మముల కింద ఉన్న పరాగముతో నా ఇంటిని పవిత్రం చెయ్యి, నేను నీ సేవకుణ్ణి నీ భటుణ్ణి, నన్ను అనుగ్రహించు, ఒక్కసారి మా ఇంటికి రా, ప్లీజ్ కమ్ టు అవర్ హౌస్ అన్నాడు. కానీ ఇంత పరమాత్మ విశ్వరూపం చూపించి అనుగ్రహించిన పరమాత్మ ఏమన్నాడో తెలుసా, విశ్వరూపం చూపడం వేరు మోక్షం ఇవ్వడం వేరు ఇంటికి రావడం వేరు, ఇంటికి మాత్రం రావడం ఎప్పట్లో కుదరదు అన్నాడు ఆయన కరాఖండిగా. నేను ఒక నియమం పెట్టుకున్నాను, యదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మర్దించి భవత్సదనంబు చూడవచ్చద పొద ఈ స్యందనముగొనుచు పురమున కనగా. యాదవ కులం మీద ద్వేషంతో ఉన్నాడు కంసుడు, కంసుణ్ణి చంపకుండా ఎవరింటికి వెళ్ళను అని నేను నియమం పెట్టుకున్నాను, కాబట్టి మధురా నగరంలో ఇప్పట్లో ఎవరింటికి వెళ్ళను, ఎవరింట్లో రాత్రికి నేను ఉండను, ఈ రథం తోలుకుంటూ వెళ్ళిపో, ఇక్కడి వరకు రథంలో వచ్చాం, ఇక్కడ నుంచి ఇక కాలినడకతో సిటీ అంతా చూస్తాం, సిటీ చూసేటప్పుడు కారుల్లో వెళ్ళకూడదు, రథాల్లో వెళ్ళకూడదు, నడిచేడితే అంత అర్థం అవుతుంది, కాబట్టి మేము నడిచి వస్తాం, నువ్వు రథం తోలుకుంటూ ఇంటికి వెళ్ళిపో, కంసునికి వార్త అందించు అని బలరామకృష్ణులు రథం దిగిపోయారు. ఇంకా ఆయనే మాట్లాడలేదండో, భగవంతుడు ఒక మాట అన్నాడంటే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడి రండి రండి అని 100 సార్లు అడగకూడదట, ఆయన నిర్ణయం నిర్ణయమే. అందుకని టక్కన వీళ్ళు దిగారు, ఆయన రథం తోలుకుంటూ వెళ్ళి కంసుడికి విషయం చెప్పి, బలరామకృష్ణులు వచ్చిన విషయం చెప్పి రథం తీసుకుపోయి ఆ రథశాలలో కట్టేశాడు. ఇప్పుడు బలరామకృష్ణులు అక్కడ దిగిన సమయానికి అప్పటికే పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, పెద్దలంతా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళ పార్టీ అంతా వేడు కదా, రిటైర్ అయిన వాళ్ళంతా కబుర్లు వచ్చారు చెప్పుకుంటారు కదా పక్కన చేరి, నీ టీఏ ఎంత, నీకు పెన్షన్ ఎంత, నీకేమన్నా ఈ మధ్యన పెన్షన్ పెంచారా, ఈ కబుర్లన్నీ పెద్దవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ కృష్ణుడు, కృష్ణుడు యొక్క స్నేహితులంతా కలిసి మనం చక్కగా ఈ మధురా నగరం అంతా చూద్దాం, కృష్ణ మొదటిసారి రాకరాక మధురా నగరానికి వచ్చాం, ఎక్కడ వింతలున్నాయో విశేషాలున్నాయో చూపించన్నారట. అందుకని బలరామకృష్ణులు పిల్లల్ని వెంట పెట్టుకుని మధురా నగరం పురవీధుల్లో తిరిగారు. పెద్ద పెద్ద కోటగోడలు, 14 అంతస్తుల నుంచి 180 అంతస్తులున్న భవనాలట ఆ రోజుల్లో, అంతంత బ్రహ్మాండమైన భవనాలు. అందులో ఒక భవనం మీద ఎక్కితే చంద్రుణ్ణి తుడుస్తుంది ఒక ఆవిడ గుడ్డతో, అంటే అంత ఎత్తుందని అర్థం అనమాట. ఒక భవనం పైన ఎక్కిన ఆవిడ చంద్రబింబాన్ని కొంగుతో తుడుస్తోంది అంటే ఆ బిల్డింగ్ ఎంత ఎత్తుందో ఆలోచించండి. వాళ్ళు ఏదో మనం పెద్ద గొప్పగా బిల్డింగులు కట్టామనుకుంటాం, ఎందుకంటే గొప్ప బిల్డింగులు కట్టారు ఆ రోజుల్లో. పైగా ఈ బిల్డింగులు కూడా ఎలా ఉన్నాయో తెలుసా, ఇక్కడొక భవనం ఇక్కడొక భవనం, దీనికి 100 అంతస్తులు దీనికి 100 అంతస్తులు, ఈ ఇందులో 80వ ఫ్లోర్లో ఉంది ఒక ఆవిడ, ఇందులో 80వ ఫ్లోర్లో ఉంది ఒక ఆవిడ, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ అంతస్తు నుంచి ఈ అంతస్తులోకి ఒక ఇనప బ్రిడ్జి వేసుకున్నారట, హౌరా బ్రిడ్జి లాంటిది, ఈ నిచ్చిన ఇలా పెడితే అతుక్కుంటాయి, దీని మీద చెక్కి అవతలకి వెళ్ళిపోయి కబుర్లు చెప్పుకొచ్చేయచ్చు. కాఫీలు టీలు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఓ గొట్టం తీసి దానికి ఒక గిన్నె కట్టి పినిగారు కాస్త పంచదార అయ్యండి అని ఇందులోంచి ఎలా పెడితే ఆవిడ పంచదార వేస్తే ఈవిడేమో పాలు వస్తుంది అనమాట, ఇలా లాక్కుంటున్నారట, ఇలా ఇందులోంచి అందులోకి వెళ్ళారు. ఇంకా చిత్రం చెప్పనా, ఈ భవనంలో పై అంతస్తుకు వెళ్ళడానికి ఆ రోజుల్లో చేత్తో తిప్పి చాంతాడుతోటి పైకి వెళ్ళి ఒక తొట్టు ఉంది, అంటే లిఫ్ట్, ఓ చేత్తో ఇలా చాంతాడుతో తిప్పుతూ ఉంటారట, తిప్పుతూ ఉంటే యంత్రంలో నుంచి కిందకి తాడు వస్తుంది, ఆ తాడుకి చక్కని తొట్టు ఉంది ఉయ్యాల లాంటిది, ఆ ఉయ్యాల్లో కూర్చున్నారంటే ముసలాళ్ళు, వీళ్ళు గిర్రం తిప్పుతూ ఉంటే ఏ ఫ్లోర్ దగ్గరకు కావాలంటే ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళచ్చు, అంటే లిఫ్టులు కూడా ఉన్నాయన్నమాట ఆ రోజుల్లో. ఇన్ని రకములుగా ఉన్న భవనములన్నీ చూసుకుంటూ నడవడం మొదలుపెట్టారు వాళ్ళు. అలా నడుచుకుంటూ వెడుతూ ఉంటే ఇప్పుడు తమాషా జరిగింది, అద్భుతమైన భవనాలు ఆ వీధులు ఆ విశాలమైనవి చూచి పొంగిపోయారు, ఎప్పుడు సిటీ చూడలేదు కదా, ఏం బిల్డింగులు ఏమి కొట్లు ఏమి అద్భుతం అనుకుంటున్నారట. ఇంతలో ఒక చాకలి వాడు బట్టలు ఉతుక్కుని మూటలు వేసుకొస్తున్నాడు, వాడి వెనకాతల వాడి అసిస్టెంట్స్ ఉన్నారు, వీళ్ళంతా చక్కగా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇవన్నీ పుచ్చుకుని అక్కడికి వస్తున్నారు అన్నమాట. ఇలా వస్తున్న వాళ్ళల్లో ఒకడు ప్రధాన రచకుడు, వాడు హెడ్ అన్నమాట, వాడి దగ్గర పెద్ద మూట, వాడి దగ్గర ఒక 100 మంది అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళకి వీపులకి మూటలు ఉన్నాయి, ఈ మూటల్లోంచి మంచి మంచి బట్టలు బయటకు వస్తున్నాయి, మంచి మంచి పంచెలు, ఇస్త్రీ చేసిన పంచెలు, రంగురంగుల పంచెలు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అందులో ఆ ప్రధాన రజకుడి దగ్గరికి వెళ్ళాడు, నాయన మేము కంసుడికి మేనల్లుళ్ళం, పల్లెటూరు నుంచి వచ్చాం, కట్టుకోవడానికి మాకు మంచి బట్టలు, మేము పల్లెటూరు వాళ్ళం కదా, ముతగుడ్డలు కట్టుకున్నాం, నీ ముడిలో పట్టు వస్త్రములు ఖరీదైన బట్టలు రకరకాల డిజైన్లు ఉన్నాయి, అంచు పంచులు ఉన్నాయి, నీకు పుణ్యం ఉంటుంది, మాకు కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవ్వా, నీకు శుభం కలుగుతుంది, మేమేం సామాన్యులం కాదు, రాజు దశ అల్లురమో రజకాన్వయాగ్రణి అని ఎంత గౌరవంగా అన్నారు, రజకాన్వయాగ్రణి రజకశ్రేష్ఠ, మేము రాజుగారికి మేనల్లుళ్ళం, మాకు బట్టలు ఇవ్వా అనగానే వెంటనే వాడు పళ్ళు పట్టపట్ట కొరికి అప్పటికే తెగ తాగాడు. పైగా కంసుడి యొక్క ప్రధాన రజకుడు వాడు, అందుకని రజోగుణంతో ఉన్నాడు వాడు, ఎర్రబడిన కళ్ళతో తాగిన వైకుంఠం ఏమన్నాడు, ఎట్టెట్రా మనుజేంద్రు చాలములు మీకి బడియే మేరలు కట్టం బొలుదురే పయోకృత దధిగ్రాసం బులన్ మత్తులై ఇట్టాడందనెగాక గొల్లలకు మీకెబ్బంగి నోరాడెడిల్ కట్ట ప్రాణము కోలుపోయదు సుమీ
కంసోద్ధతిన్ డెంభక. ఎవరి కుర్రాడా? అడవుల్లో ఆవులు మేపుకునే గోపాలకులు మీరు. మీకు సిటీ కావాల్సి వచ్చిందా? నగరం కావాల్సి వచ్చిందా? పోనీ నగరానికి వస్తే వచ్చారు. మా రాజుగారు కట్టుకునే మంచి మంచి బట్టలు కావాలా? ఈ మధ్యన మీకు పాడి పంట పెరిగాయట. పాలు తాగి, వెన్న తిని, మేగడ తిని, కొవ్వెక్కి, మత్తెక్కి మా కంసరాజు గారు కట్టుకునే బట్టలు అడుగుతున్నారు. నా వెనక ఉన్న మూట ఎవరిది? మా కంసరాజు గారిది. మా మహారాజు గారు కట్టుకునే మంచి మంచి బట్టలు, ఈ బట్టలు అడుగుతారా? పైగా రాజుగారికి మేనల్లుడు అంటారా? మీరెక్కడ, మా రాజు ఎక్కడ? మా రాజుగారి సొమ్ము పుచ్చుకోవడానికి రాజాదిరాజులే భయపడిపోతారు. అటువంటిది ఈ రాజరాజ గృహానికి వచ్చి రాజసం చూపిస్తావా? ప్రాణం పోతుంది జాగ్రత్త ఏమనుకుంటున్నావో. ఒక్క గుద్దు గుద్దేనా? గుద్దుకు గుద్దెడు రక్తం కక్కుకుని మరీ శరీరం విడిచిపెడతావు, చెప్ప అని ఎట్టెట్రా నోటుకొచ్చినట్టు తిట్టేశాడు.